ॐ नमो भगवते वासुदेवाय
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 श्रीमद् भगवद्गीत यदातदम् ఐదో అధ్యాయం శ్లోకం సంఖ్య 7. యోగయుక్తః విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మ భూతాత్మా కుర్వన్నపి న లిప్యతే. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మ భూతాత్మా కుర్వన్నపి న లిప్యతే. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మ భూతాత్మా కుర్వన్నపి న లిప్యతే. యోగయుక్తః భక్తియుక్త సేవలో నియుక్తుడైన వాడు. విశుద్ధాత్మ పరిశుద్ధమైన హృదయం కలవాడు. విజితాత్మ ఆత్మ నిగ్రహము కలవాడు. జితేంద్రియ ఇంద్రియములను జయించిన వాడు. సర్వభూతాత్మ భూతాత్మ ప్రాణులన్నింటి యందు దయగలవాడు. కుర్వన్నపి కర్మలు చేయుచున్నను న లిప్యతే ఎన్నడను బద్ధుడు కాడు. తాత్పర్యం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి ఏసీ భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. తాత్పర్యం భక్తి యోగంతో కర్మను నుంచి వాడును విశుద్ధాత్ముడును ఇంద్రియ మనస్సులను జయించిన వాడును అగు మనుజుడు సర్వులకు ప్రియుడై ఉండును. సర్వుల ఎడ అతడు ప్రియమును కలిగి ఉండును. అట్టివాడు సదా కర్మలను ఆచరించుచున్నను ఎన్నడును బద్ధుడు కాడు. భాష్యం కృష్ణ భక్తి భావన ద్వారా భక్తి మార్గమున పయనించువాడు సర్వజీవులకు పరమ ప్రియుడైయుండు మరియు సర్వజీవులు అతనికి ప్రియులైయుందురు. అతని కృష్ణ భక్తి రసభావనమే అందులకు కారణం. పత్రములు కొమ్మలు వంటివి వృక్షము నుండి వేరు కానట్లుగా ఏ జీవియు కృష్ణుని నుండి వేరు కాదని అట్టి భక్తుడు భావించును. వృక్షపు మొదలకు నీరు పోయుట ద్వారా ఆకులు మరియు కొమ్మలన్నింటికి నీరు సరఫరా ఎగుననియు లేదా ఉదరమునకు ఆహారం అందించుట ద్వారా దేహమంతయు అప్రయత్నముగా శక్తిని పొందుననియు అతడు ఎరిగి ఉండును. కృష్ణ భక్తి భావన యందు కర్మను అనురించువాడు సర్వులకు దాసుని వలె వర్తించును కావున సర్వులకు ప్రియుడైయుండును. సర్వులు అతని పనిచే ప్రియమునందుటచే అతడు శుద్ధమైన అంతరంగమును కలిగియుండు. శుద్ధాంతరంగము ద్వారా అతని మనస్సు సంపూర్ణముగా నిగ్రహింపబడి నిగ్రహ మనస్సు ద్వారా ఇంద్రియములు అదుపులోనికి వచ్చియుండును. మనస్సు సదా శ్రీకృష్ణుని యందే లగ్నమై ఉన్న కారణముగా అతడు కృష్ణుని నుండి దూరమగుటగాని కృష్ణ సేవకు ఇతరములైన కర్మలలో నియుక్తుడగుటగాని జరుగదు. ఆ భక్తుడు కృష్ణ పరములగు విషయములను తప్ప అన్యమును శ్రవణము చేయగోరడు. కృష్ణుని అర్పింపబడని ఆహారమును భుజింప వాంఛించడు. అలాగుననే కృష్ణునితో సంబంధము లేని స్థలమునకు పోవనిచ్చగింపడు. కనుకనే అతని ఇంద్రియములు సంపూర్ణముగా అదుపులో నుండును. ఆ విధముగా ఇంద్రియములు అదుపులోనున్నవాడు ఎవరికి నీ అపకారమును తలపెట్టడు. అట్టి ఎడ అర్జునుడు ఏ విధముగా యుద్ధరంగమున ఇతరులకు అపకారం చేసెను? అతడు కృష్ణ భక్తి పూర్ణుడు కదా అని ఎవరైనను ప్రశ్నించే అవకాశం కలదు. కాని వాస్తవమునకు ఆత్మ చంపబడని కారణముగా యుద్ధరంగమునందు నిలిచిన వారందరూ వ్యక్తిగతముగా ఆత్మరూపములో నిలువనున్నందున అర్జునుడు చేయు అపకారము కేవలము బాహ్యమునకు మాత్రమే అయ్యున్నది. అనగా ఆధ్యాత్మిక దృష్టిలో కురుక్షేత్రమునందు ఎవరునూ మరణింపలేదు. స్వయముగా రణరంగమున నిలిచియున్న శ్రీకృష్ణ భగవానుని ఆజ్ఞ మేరకు వారి దుస్తుల వంటి దేహములు మాత్రమే మార్చబడినవి. అనగా అర్జునుడు కురుక్షేత్ర రణరంగమున యుద్ధము చేసినను కేవలము శ్రీకృష్ణ భగవానుని ఆజ్ఞలను సంపూర్ణ భక్తి భావనలో నిర్వర్తింపజేసి ఉన్నందున నిజముగా యుద్ధము చేయని వాడే అయినాడు. అట్టివాడు ఎన్నడను కర్మఫలములచే బద్ధుడు కాడు. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామి. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి విదాంత స్వామి. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది 5వ అధ్యాయం కర్మయోగం. ఈ కర్మయోగం ఎటువంటిదంటే కృష్ణ భక్తి రసభావిత కర్మ. కృష్ణుని యొక్క భక్తియుక్త సేవలో ఏ విధంగా మనం కర్మని చేయాలి, మన యొక్క పనులు ఏ విధంగా చేయాలి కృష్ణుడి యొక్క భక్తిలో అనేది ఈ అధ్యాయంలో కృష్ణుడు అనేక శ్లోకాల్లో వివరిస్తున్నాడు. కర్మ యొక్క ఫలితం కృష్ణ భక్తిలో ఎలా ఉంటుంది, కర్మ యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా కర్మ అనుసారంగా కృష్ణ యొక్క భక్తిలో ఏ విధంగా కర్మను చేయాలి, కర్మ యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేది కృష్ణుడు వివరిస్తూ ఉన్నాడు ఈ అధ్యాయం. ఈ శ్లోకంలో భక్తి యోగముతో కర్మను గురించి వాడును, ఇంకా ఇక్కడ చెప్తున్నారు విశుద్ధాత్ముడును. విశుద్ధాత్ముడు అంటే శుద్ధమైన స్వచ్ఛమైన మనస్సు, ఎటువంటి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు హృదయంలో లేనివాడు విశుద్ధాత్ముడు అంటే. విశుద్ధాత్ముడును ఇంద్రియ మనస్సులను జయించిన వాడును. ఎప్పుడైతే ఇవన్నీ ఉండవో ఈ కామక్రోధ లోభమోహ మద మాత్సర్యాలు, అప్పుడు ఇంద్రియాలు అధీనంలోకి వస్తాయి. ఇంద్రియాలను జయించిన వాడు ఒక మనుషుడు సర్వులకు ప్రియుడై ఉండును. అతను అందరికీ ప్రియమైన వాడై ఉంటాడు, అందరికీ ఇష్టమైన వాడై ఉంటాడు. ఎందువలన అతని యొక్క ప్రవర్తనలో ఎటువంటి స్వార్థం అనేది ఉండదు. అతను ఇతరుల నుంచి ఏమి ఆశించాడు అనమాట తన యొక్క ప్రయోజనం కోసం. ఎప్పుడు ఒకళ్ళ మధ్య ఎప్పుడు సంఘర్షణ ఏర్పడుతుంది, ఎప్పుడైతే స్వార్థం అనేది బయటకు వస్తుందో అప్పుడే వాళ్ళిద్దరి మధ్య యుద్ధం కానీ సంఘర్షణ కానీ గొడవలు కానీ రావడం మొదలవుతాయి. కానీ ఇటువంటి విశుద్ధాత్మ కలిగిన వ్యక్తి అంటే విశుద్ధాత్ముడు శుద్ధమైన మనస్సు ఇంద్రియాలను జయించిన వాడు, అతను ఎప్పుడు కూడా ముఖ్యంగా కృష్ణ భక్తిలో ఎవరైతే ఉంటారో వాళ్ళు అందరికీ కూడా ప్రియులు. ఎందువల్ల అందరికీ ప్రియులు, ఇంకా ఏమని చెప్తున్నారు, అందరికీ ప్రియులే కాదు ఇతనికి కూడా అందరూ ప్రియులే. ఈ వ్యక్తికి కూడా విశుద్ధాత్ముడికి కూడా అందరూ అంటే ఇష్టమే. ఇక్కడ అందరూ అంటే ఎవరు, కేవలం మనుషులంటేనే కాదు, అతనికి పిల్లి కుక్క నక్క ప్రతి జీవి అంటే కూడా ఇష్టం. ఎందుకని ఇష్టం, అలా ఇష్టం అని చెప్పేసి అతను కుక్కలు నేను పెంచడు లేదా ఇంట్లో కుక్కలు ఉంచుకోడు. అందరికీ ఎటువంటి గౌరవం ఇవ్వాలో అటువంటి గౌరవం ఇస్తాడు వాళ్ళ స్థాయిని బట్టి. అంతేకాకుండా అతను అందరూ ఇష్టం కాబట్టి అందరికీ బాహ్యంగా అంటే భౌతికంగా సేవ చేయడం. ఏమిటి భౌతికమైన సేవ చేయడం అంటే అన్నం ఇవ్వడం ఒక పూట కోసం లేదా బట్టలు ఇవ్వడం, ఈ విధంగా ఇవి ఇవ్వడం దాన్ని శ్రేయస్సు అంటారు. శ్రేయస్సు ప్రేయస్సు అని రెండు ఉన్నాయి, శ్రేయ ప్రేయ. ప్రేయ అంటే వాళ్ళ యొక్క వాళ్ళకి ఇష్టమైంది ఏమంటే వెంటనే ఇవ్వడం మనం, వాళ్ళకి ఏదో భౌతికమైన కోరుకుంటే అది మనం తీర్చడం. శ్రేయస్సు అంటే వాళ్ళ యొక్క శాశ్వతమైన మంచి కోరడం. ప్రేయ అంటే వాళ్ళకి ఇప్పుడు ఏదైతే కావాలో దాన్ని మాత్రం ఇవ్వడం. శ్రేయస్సు కోరడం అంటే వాళ్ళు శాశ్వతంగా ఆనందంగా ఉండే మార్గాన్ని, అటువంటి ఫలితాన్ని, అటువంటి దాన్ని వాళ్ళకి ఇవ్వడం. ప్రేయ అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఉదాహరణకి అతనికి బాగా ధనం కావాలని కోరుకుంటున్నాడు, అతనికి ధనం ఇచ్చి ఏర్పాటు చేశాం, లేదా అతనికి ఈ పూటకి ఆహారం కావాలని అడుగుతున్నాడు, ఈ పూటకి ఆహారం ఇచ్చేసాం, అవన్నీ కూడా భౌతికమైన దేహానికి అవసరమే, అవసరమే కాదనట్లేదు, కానీ అది చాలా తాత్కాలికమైనవి. ఇక్కడ చెప్పే ప్రియమైన వాడు ఎవరైతే ఉన్నాడు విశుద్ధాత్ముడు, అతను ఇటువంటి భౌతికమైన వాటిని ఇవ్వడం లేదు అతను అందరికీ, ఆ దృష్టితో చూడడం లేదు. వీళ్ళందరూ కూడా మనుషులు కాబట్టి నాకు ప్రియమైన వాళ్ళు, జంతువులన్నీ నాకు ప్రియమైనవి కాదు అని అతను వాటిని చంపి తినడు. ప్రతి జీవిని కూడా సమానంగా చూడగలుగుతున్నాడని చెప్తున్నాడు. ఇక్కడ కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు ఏ విధంగా మరి సమానంగా చూడగలుగుతున్నాడు అతను. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచైవ స్వపాకేచ పండిత సమదర్శిన. ఏ విధంగా మరి అందరినీ సమానంగా చూస్తున్నాడు? విద్యా వినయ సంపన్న, విద్య నుంచి వినయం వస్తుంది, అవన్నీ కూడా సంపన్నం, పూర్తిగా సంపూర్ణంగా కలిగిన వాడు ఏ విధంగా చూస్తున్నాడు? అందరూ సమానంగా. బ్రాహ్మణే, బ్రాహ్మణ్ణి, ఏనుగుని, ఏనుగు నడిపేవాడిని, కుక్కని, కుక్క మాంసం తినేవాడిని, అందరిని కూడా సమానంగా చూస్తున్నాడు. పండిత సమదర్శన, అందరినీ సమానంగా చూస్తున్నాడు అంటే అందరూ ఒకటే అని కాదు ఇక్కడ అర్థం, అంటే అందరూ ఒకే స్థాయి గౌరవం ఇవ్వదగిన వాళ్ళని కాదు. అందరిని ఏ దృష్టితో సమానంగా చూస్తున్నాడు? ఒకటి, అందరూ భగవంతుడి యొక్క అంశలు. ఏమని చెప్తున్నాడు కృష్ణుడు? ఏ విధంగా నా యొక్క అంశలు అని చెప్తున్నాడు? మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. ఇక్కడ ఉండే భౌతిక సంసారంలో ఉండే జీవులన్నీ కూడా ఇంకా ఏమంటున్నాడు? మనస్సస్థాని ఇంద్రియాన్ని ప్రకృతి స్థాని కర్షతి. ఇక్కడ ఉన్న జీవులన్నీ కూడా నా యొక్క అంశలే, కానీ మనస్సు మరియు ఈ పంచ ఇంద్రియాలతోటి, ఐదు ఇంద్రియాలతోటి అనేక విధంగా దుఃఖానికి గురవుతూ ఉన్నాయని చెప్తున్నాడు ఈ భౌతిక సంసారం. ఆ విధంగా పండితుడు చూస్తాడు ఇవన్నీ కూడా కృష్ణుడికి సంబంధించిన అంశాలు. ప్రతి జీవి కూడా ఏది వేరు కాదు కృష్ణుడితో నుండి. ఆ విధంగా కృష్ణుడితో సంబంధం ఉన్న వాటిలాగానే చూస్తాడు ప్రతిదాన్ని. ఆ విధంగా ఏం చేస్తాడు ఇప్పుడు మరి ఆ జీవులు ఎలా ఉన్నారు? మనస్సష్టాని ఇంద్రియాన్ని ప్రకృతి స్థాని కర్షతి. ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తున్నారు ఉదాహరణ, శాస్త్రంలో ఉన్న ఇవన్నీ ఏంటి? ఉదరానికి ఆహారాన్ని ఇస్తే అవి అన్ని శరీరంలోని అన్ని అవయవాలకి శక్తినిస్తాయి. అదేవిధంగా ఈ జీవులన్నీ కూడా భగవంతుడితో సంబంధం కలిగి ఉన్నారు. ఏమిటి ఆ సంబంధం? ఎటువంటి సంబంధం కలిగి ఉన్నారు? జీవుడికి భగవంతుడికి గల సంబంధం ఏమిటి? ఏమిటా సంబంధం? సేవ. దాసుడు ఎవరు? దాసుడు జీవుడు భగవంతుడి యొక్క దాసుడు. ఇది సంబంధం. భగవంతుడు యజమాని, భగవంతుడు జీవులందరికీ కూడా యజమాని. యజమానికి సేవ చేయడం దాసుడి యొక్క కర్తవ్యం. కాబట్టి జీవులందరూ కూడా భగవంతుడికి సేవ చేయాలి. అదేవిధంగా ఇక్కడ ఉదరం ఉంది, ఉదరానికి మిగతా అవయవాలన్నీ సహకరించాలి ఆహారం ఇవ్వడానికి. కాళ్ళు పనిచేయాలి, చేతులు ఆహారం నోటి ద్వారా అందించాలి, అప్పుడు ఉదరానికి ఎప్పుడైతే ఆహారం అందిస్తుందో చేతులు కాళ్ళు ఇవన్నీ కలిసి అప్పుడు వాటన్నిటికి కూడా శక్తి వస్తుంది. అన్ని అవయవాలకి శక్తి వస్తుంది ఎప్పుడు? ఆహారం ఉదరానికి అందించడం ద్వారా. కానీ చేతులు కాళ్ళు, కాళ్ళు నేను నడవను, నేను ఎందుకు నడవాలి? ఎప్పుడు ఉదరమే తింటుంది, నేను తింటలేదు కదా. లేదా చేతులు అనుకోవచ్చు, నేనెందుకు ఆహారాన్ని ఉదరానికి అందివ్వాలి, నాకేం ఆనందం లేదు కదా, నేను తినే అవకాశం లేదు కదా, నేను ఎందుకు ఇస్తాను అని అనుకుంటే అవి నీరసించిపోతాయి. అదేవిధంగా మనం కూడా అనుకుంటాం, బద్ధజీవులు ఏమనుకుంటాం? కృష్ణుడికి ఎందుకు సేవ చేయాలి? నేను అనుభవిస్తాను, నేను తిని ఆనందిస్తాను, నేను భోగిస్తాను, నేను ఇంద్రియ భోగాలు అనుభవించడం ద్వారా ఆనందంగా ఉంటాను అని అనుకుంటాం. కానీ అలా చేయడం వల్ల ఏమవుతుంది? ఇక్కడ తర్వాత చెప్తున్నారు ఏంటి? బద్ధుడవుతారని చెప్తున్నాడు కృష్ణుడు భగవద్గీతలో. చెప్తున్నాడు యజ్ఞార్థాత్ కర్మణో న్యత్ర లోకోయం కర్మ బంధన. యజ్ఞార్థాత్ అంటే యజ్ఞవై విష్ణు, యజ్ఞార్థాత్ అంటే యజ్ఞం కోసం, అంటే విష్ణువు కోసం చేసే కర్మే మనల్ని ముక్తుని చేస్తుంది. అన్యత్ర లోకోయం కర్మబంధన, అన్యత్ర అంటే విడిగా, అది కాకుండా విష్ణువు కోసం కాకుండా ఎటువంటి కర్మ చేసినా అవన్నీ కూడా మనల్ని భౌతిక సంసారానికి బంధించేస్తాయి, కట్టిపడేస్తాయి. ఏ విధంగా? మనం కృష్ణుని మర్చిపోయి ఎప్పుడు నా ఆనందం అనుకుంటాము, అప్పుడు నేను, నా భార్య, నా కుటుంబం, నా ఊరు అని అనుకుంటాం, అప్పుడు మనం ఇక్కడ వాళ్ళలాగా చూసుకుంటాం. మనకు చేతనం ఏ విధంగా ఉంటుంది, దేహాత్మ బుద్ధి, ఈ దేహాన్ని నేను అనే భావనలోకి వచ్చేస్తాం. ఇప్పుడు మన అంతటికి కూడా సమస్య అన్నిటికీ కూడా కారణం ఇదే, ఈ దేహాత్మ బుద్ధే మూల కారణం. ఈ దేహాత్మ బుద్ధి పోయి ఆత్మబుద్ధి రావాలి, నేను ఆత్మని, ఇంకా కృష్ణుడి యొక్క సేవకుణ్ణి, మమైవాంశో, కృష్ణుడి యొక్క అంశని. అంతేగాని మనం ఇంకెవరికి కూడా సేవకులం కాదు. మిగతావన్నీ కూడా భౌతికమైన సంబంధాలు, అనేక ఇతర దేవతలతో ఉండేవన్నీ కూడా ఈ భౌతిక సంసారంలో ఉన్నాయి, కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఇతర దేవతలతో సంబంధాలు లేవు, కృష్ణుడితోటే సంబంధం. ఇక్కడ మరి ఇతర దేవతలతో మనం ఏర్పాటు చేసుకునే సంబంధం అంతా కూడా మన ఇంద్రియ భోగం కోసం చేస్తుంది. అది పేరు ప్రఖ్యాతులు కావచ్చు, ఆహారం కావచ్చు, అందమైన స్త్రీలు కావచ్చు, లేదా సంపద కావచ్చు, అనేకమైన వాటి కోసం మనం ఇతర దేవతల్ని ఆశ్రయిస్తాం. కానీ అసలైన మూలం ఎవరు? కృష్ణుడు. ఏ విధంగా? ఉదరం మూలం. ఒక శరీర దేహానికి ఉదరం మూలం, అక్కడి నుంచి శక్తి వస్తుంది. అదేవిధంగా మన జీవులన్నిటికీ కూడా మూలం కృష్ణుడు. ఇంకా ఇక్కడ ఇంకొక ఉదాహరణ చెప్తున్నారు, ఒక చెట్టు యొక్క ఉదాహరణ. చెట్టులో అన్ని ఆకులు, కొమ్మలు, రెమ్మలు అన్నీ కూడా చెట్టుకు కలిసి ఉంటాయి. కానీ ఎప్పుడైతే వేరుకు నీళ్లు పోయడం ఆపేస్తామో, ఆకులు, కొమ్మలు, రెమ్మలు ఊడిపోవడం, అవి క్షీణించడం, చెట్టు పూర్తిగా నశించడం అనేది జరుగుతుంది చివరికి. ఇది కేవలం ఉదాహరణగా చెప్తున్నారు, కానీ అదేవిధంగా మనం నీరు పోయిపోయినట్లయితే కృష్ణుడు కూడా నశించిపోవడం అనేది ఉండదు. ఎందుకంటే చెట్టు నశిస్తుంది కదా, నీళ్లు పోయిపోతే. అలాగే మనం కూడా కృష్ణుడికి సేవ చేయకపోతే కృష్ణుడు నశిస్తాడు అనేది కాదు. అందుకే దీన్ని ఇవన్నీ ఉదాహరణలు అన్నీ కూడా శాఖ చంద్ర న్యాయం అంటారు. ఎందుకని ఆధ్యాత్మిక విషయాలని భౌతికమైన వాటితో ఎప్పుడు చెప్పలేము మనం. భౌతికమైన ఉదాహరణలతో ఆధ్యాత్మిక ప్రపంచం గురించి, కృష్ణుడి గురించి చెప్పలేము. శాఖ చంద్ర న్యాయం అంటే ఒక చెట్టు ఉంటుంది, చంద్రుడిని జీవించాలనుకోండి, ఎలా జీవిస్తాను, చంద్రుడు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు, చంద్రుడు ఎలా ఉంటాడంటే అదిగో కొమ్మ చెట్టు చూపిస్తాం, ఈ చెట్టు చూడు అని చెప్తాం. మొదట చెట్టు మధ్యలోంచి చూడు, అక్కడ ఏదో తెల్లగా ఉంది, ఇదే చంద్రుడు అని చెప్తాం. శాఖ చంద్ర, శాఖ అంటే కొమ్మలో, కొమ్మల మధ్యలోంచి చంద్రుడిని చూపిస్తుంది. నేరుగా ఆకాశంలో చంద్రుడు ఉంటాడంటే ఎక్కడ ఉంటాడంటే తెలియదు. అందుకని మనం చెట్టు దగ్గరకు వచ్చి ఇదిగో ఇక్కడ ఉన్నాడు చంద్రుడు అని చూపిస్తాం. ఎందుకని నక్షత్రాలు ఉంటాయి, చంద్రుడు ఉంటాడు, లేదా ఇంకా ఉన్నవాటన్నిటిలోకి పెద్దది అని చెప్పాలి. అప్పుడు కూడా గమనించలేకపోవచ్చు కొంతమంది, అన్నీ ఒకేలా కనపడచ్చు. అందుకని చెట్టు దగ్గరకు వచ్చి ఆ చెట్టులోంచి ఇదిగో ఇక్కడ ఏదైతే కనపడుతుందో కొమ్మ మధ్యలో అది. అదేవిధంగా మనం కూడా ఇవన్నీ కూడా ఉదాహరణలు అన్నీ కూడా శాఖ చంద్ర న్యాయం అన్నమాట. అంతేగాని చెట్టు ఎప్పుడైతే క్షీణించిపోతుందంటే కృష్ణుడు క్షీణిస్తాడని కాదు. కృష్ణుడు స్వరాట్, తేనే బ్రహ్మ హృదయే ఆది కవే స్వరాట్ అని ఉంది శ్రీమద్ భాగవతంలో మొదటి శ్లోకం. అంటే పూర్తిగా స్వతంత్రుడు, ఎవరి యొక్క సహాయ సహకారాలు అవసరం లేదు తన అస్తిత్వానికి. తను ఎప్పుడు కూడా సచ్చిదానంద విగ్రహుడు, ఆనందంగా ఉండగలడు. కానీ మరి ఎందుకు మన కోసం ఈ కృష్ణుడు భగవద్గీత అంతా చెప్తున్నాడు ఈ విధంగా, ఇన్ని 700 శ్లోకాలు కురుక్షేత్రంలో ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు? కేవలం మనలాంటి బద్ధజీవుల కోసం, మనం తిరిగి ఏ విధంగా ఆనందంగా ఉండగలం, ఈ భౌతిక సంసారం నుండి ఏ విధంగా బయటపడగలం, ఈ భౌతిక సంసారంలో ఏ విధంగా బద్ధులు కాకుండా ఉండగలం. ఈ శ్లోకం అదే చెప్తున్నాడు, అట్టి కర్మలను ఆచరించుచున్నను ఎన్నడూ బద్ధుడు కాడు. ఇంకా ఇక్కడ ఇంకోటి ఏంటంటే, మనం ఈ భౌతిక సంసారంలో ఉన్నాం, అనేకమైనవి చేస్తూ ఉన్నాం. ఉదాహరణకి చెయ్యి నోటికి ఆహారం అందించి దాని ద్వారా ఉదరానికి చేర్చాలి ఆహారం. ఈ ప్రక్రియలో అనేకమైన పనులు చేస్తుంది, చెయ్యి కలుపుతుంది, నోట్లో పెడుతుంది, ఇవన్నీ చేస్తుంది. ఇవన్నిటి కూడా చెయ్యికి ఏమి బంధనం కాదనమాట. చెయ్యి వీటి పట్ల ఆసక్తి కలిగి ఉండదు. ఎందుకని వీటి చెయ్యికి ఏముంటుంది, ఈ ఉదరానికి ఆహారం ఇవ్వడమే లక్ష్యంగా ఉంది ఇక్కడ. అదేవిధంగా మనం కూడా కృష్ణుడికి ఆనందం ఇవ్వడమే మన లక్ష్యంగా ఉంటే జీవులందరికీ, అప్పుడు మనం బందీలు అవ్వం. అలా కాకుండా ఇంక ఏ కోరిక ఉన్నా కానీ మనం బందీలు అయిపోతాం. ఇక్కడ అర్జునుడు చేస్తుంది అదే పని. అందుకే ఎవరైనా అడగొచ్చు, మరి అర్జునుడు ఇంతమందిని చంపాడు, ఇది పాపం కదా అని. కాదు, యజమాని ఏది చెప్తే అది చేశాడనుకోండి సేవకుడు, ఆ సేవకుడిది ఎటువంటి తప్పు లేదు. ఇప్పుడు ఒక రాజ్యం యుద్ధం జరుగుతున్నప్పుడు రాజుదే ఏదైనా వచ్చిన జయం కానీ అపజయం కానీ అందరు రాజునే కీర్తిస్తారు చివరికి, గెలిచినా ఓడిపోయినా. అంతేగాని భటుల లోపం అని అందరు ఎవరు, ఒకళ్ళు ఉన్నా కానీ అది రాజుదే తప్పు. ఎందుకని సరైన శిక్షణ ఇవ్వలేదు వాళ్ళకి. ఒకళ్ళు గెలిచినా ఇతనే బాగా శిక్షణ ఇచ్చాడు ఆ భటులకి, అందరికి, సైన్యానికి, అందువలన గెలిచాడు అనమాట. అదేవిధంగా ఇక్కడ కృష్ణుడు నడిపిస్తున్నాడు, కృష్ణుడు ఆజ్ఞయిస్తున్నాడు ఎవరికి, అర్జునుడికి. ఏమని, నువ్వు యుద్ధం చెయ్యి, అందరిని చంపేసే అని చెప్పాడు. కాబట్టి అర్జునుడు ఎప్పుడైతే అందరిని చంపాడో అర్జునుడికి ఎటువంటి పాపం లేదు అందరూ. ఎందువల్ల? భగవంతుడి యొక్క ఆజ్ఞ ఆయన నిర్వహిస్తున్నాడు. భగవంతుడి ఆనందం కోసం. కృష్ణుడు ఆనందం ఏమిటి? అందరూ చనిపోవాలని. అంత మాత్రాన అందరూ ఇంకా ప్రాణు జీవులు అనే వాళ్ళు లేకుండా పోతున్నారంటే లేదు. కేవలం కృష్ణుడికి తెలిసి జ్ఞానం ఏమిటి? వీళ్ళందరూ దేహాలే మారుస్తున్నారు అని. అది తాత్కాలికంగా అర్జునుడు మర్చిపోయాడు కాబట్టి ఆ జ్ఞానాన్ని ఇస్తున్నాడు అక్కడ ఈ కురుక్షేత్రంలో. అది జరుగుతుంది. అంతేగాని అర్జునుడు ఏం పాపం చేయడం లేదు. కృష్ణుడికి ఇష్టం కాబట్టి చేశాడు. అదేవిధంగా యుధిష్ఠిరుడు కూడా అబద్ధం ఆడాడు కదా అని కొంతమంది అంటుంటారు ఇప్పుడు. కానీ కృష్ణుడు చెప్పమన్నాడు, అబద్ధం చెప్పమన్నాడు, నువ్వు చెప్పు అబద్ధం అని. కాబట్టి కృష్ణుడు ఆనందం కోసం ఆయన చెప్పాడు కాబట్టి అది అబద్ధమైనా ఎంత నీచమైన పని అయినా కానీ అది ఏమి బంధించదు అనమాట. అతని వల్ల ఎటువంటి పాపం కూడా రాదు. ఎప్పుడు ఎప్పుడైతే అది కృష్ణుడికి ఆనందాన్ని ఇస్తుందో అప్పుడు అది ఎటువంటి పని అయినా కావచ్చు. మానభంగం చేయొచ్చు, లేదా హత్యలు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. అది కృష్ణుడికి ఆనందాన్ని ఇస్తే అది తప్పు కాదు. కానీ ఎప్పుడైతే కృష్ణుడికి ఆనందాన్ని ఇవ్వదో అది దాని యొక్క ఫలితాన్ని మనం అనుభవించాలి. ఇక్కడ హత్య చేయమంటున్నాడు. హత్యే కదా, అందరినీ కూడా చంపేయడం. సాధారణ దృష్టిలో చూసినట్లయితే ఇంతమందిని చంపమని ఎందుకు కృష్ణుడు చెప్పాడని కృష్ణుడిని కూడా కొంతమంది నిందిస్తారు. మోసగాడు అని, లేదా ఈ విధంగా జులాయిగా తిరుగుతుంటాడని అంటూ ఉంటారు కొంతమంది నాస్తికులు. కానీ వాళ్ళందరూ కూడా అధర్మంగా ప్రవర్తిస్తున్నారు కనుక, అధర్మ వర్తనలు కనుక, ముఖ్యంగా వాళ్ళు భగవంతుడి యొక్క భక్తులు కాదు కనుక, అది అర్థం చేసుకోలేదు కనుక వాళ్ళని సంహరించమన్నాడు. అభక్తుల సంఖ్య పెరిగిపోతుంది కాబట్టి భగవంతుడు వచ్చి ద్వాపర యుగాంతంలో మరి ధర్మాన్ని తిరిగి జ్ఞానాన్ని అందరికీ ఇవ్వడం కోసం చేసిన పని అది. అంతేగాని వాళ్ళంటే ద్వేషం కాదు, భగవంతుడికి అందరూ సమానమే. నమే ద్వేషోస్తి నా ప్రియ అని చెప్తున్నాడు కృష్ణుడు. నాకెవరో ద్వేషించే వాళ్ళు, నేనెవరిని ద్వేషించను. అదేవిధంగా నాకు బాగా ప్రియమైన వాళ్ళు కూడా ఎవరు లేరు, అందరూ నాకు సమానమే. ఒక తండ్రికి అనేక మంది బిడ్డలు ఉంటారు. కొంతమంది మంచివాళ్ళు, కొంతమంది సత్ప్రవర్తన లేని వాళ్ళు ఉంటారు. అంత మాత్రాన తండ్రి వాళ్ళందరినీ కూడా అసహించుకుంటాడా? పైకి మాత్రమే ఏమైనా శిక్ష ఇచ్చినా లేదన్నా మందలించినా లోన మాత్రం ప్రేమ ఉంటుంది. ఎందుకని? అతను కూడా తన యొక్క పుత్రుడు కాబట్టి. అదేవిధంగా భగవంతుడికి బద్ధజీవుల పట్ల కూడా ప్రేమ ఉంది. వీళ్ళందరినీ కూడా ఈ బంధనం నుంచి బయటపడేయడానికే మళ్ళీ మళ్ళీ అనేక రూపాల్లో భగవంతుడు వచ్చి అనేక లీలలు చేస్తూ జీవులను ఆకర్షిస్తూ ఉన్నాడు, ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? మనం కేవలం ఇంద్రియ భోగమే చాలు, నేను ఆనందంగా ఉండాలి, నేను ఆనందంగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నాం. మనం ఎంతకాలం అయితే మనం ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేస్తామో అప్పటి వరకు మనం దుఃఖాన్నే అనుభవిస్తాం. కృష్ణుడు చెప్పు, మాముపేత్య దుఃఖాలయం అశాశ్వతం. ఎవరైతే నన్ను ఉపేక్ష చేసి ఆనందించడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి? దుఃఖాలయం అశాశ్వతం. వాళ్ళు దుఃఖాలయంలో ఉంటారు. అది ఎటువంటిది దుఃఖాలయం? అశాశ్వతమైంది. ఎప్పుడు కూడా ఒకవేళ నీకు ఏదైనా చిన్న ఆనందం ఉందని అనిపించిన చపల సుఖం, అది కూడా అశాశ్వతమైంది. క్షణికమే అదంతా సుఖం ఏదైతే ఉందో. కానీ మనం ఏం చేస్తున్నాం? మనం అదే ప్రదేశంలో ఉండి వాటి ద్వారానే, ఈ యొక్క బంధువుల ద్వారా, మిత్రుల ద్వారా, మన యొక్క కోరికల ద్వారా ఆనందం పొందడానికి ప్రయత్నం చేస్తూ కానీ కేవలం ఒకే ఒక్కటే ఆనందాన్ని ఇస్తుంది. ఏమిటి? కృష్ణుడికి చేసే సేవ. కృష్ణుడి యొక్క ఆజ్ఞల ప్రకారం, నియమ నిబంధనల ప్రకారం ఏదైతే మనం చేస్తామో అదే మనకి. అంటే మనం అంటే ఇక్కడ ఆత్మలం, మన శరీరం కాదు. అర్జునుడు ఏ విధంగా అయితే శరీరాన్ని చంపిన ఆత్మ అనేది నశించదు. కురుక్షేత్రంలో ఎవరు కూడా నశించలేదు, ఎవరికి కూడా మరణం లేదు. కాబట్టి ఇక్కడ మనం అంటే ఆత్మ. కాబట్టి ఈ ఆత్మ మనం ఆనందంగా ఉండాలంటే కేవలం కృష్ణుని మాత్రం సేవించాలి. మరి ఇతర ఎవరిని ప్రార్థించినా, ఎవరికి సేవ చేసినా, సంఘానికి సేవ చేసినా, లేదా బిచ్చగాళ్ళకి సేవ చేసినా, లేదా అనాథలకి అభాగ్యులకి ఏం చేసినా, అవన్నీ కూడా బంధిస్తాయి. ఎందువలన? ఒకవేళ మీరు పుణ్యం చేశారనుకుందాం, లేని వాళ్ళకి ఆహారం ఇవ్వని, అప్పుడు స్వర్గం వెళ్ళి మళ్ళీ ఇక్కడికి రావాలి. స్వర్గం వెళ్ళి ఇక్కడికి రావాలంటే మళ్ళీ పుట్టడం మరణం మళ్ళీ ఉంది. పాపం చేస్తే ఇంక చెప్పవసరం లేదు నరకంలో నరకయాతలు అనుభవించడం. ఒకవేళ పుణ్యం చేసినా స్వర్గం వెళ్ళి కిందకి రావాలి. కానీ ఎవరైతే కృష్ణుడే శరణాగతి పొందుతారో, ఏది అర్థం చేసుకొని, అన్నిటికి కూడా మూలం కృష్ణుడే, నాకు యజమాని కృష్ణుడే అని అర్థం చేసుకొని కృష్ణుడికి మాత్రమే సేవ చేస్తూ అనన్యమైన భక్తి చేస్తూ ఉంటారు వాళ్ళు, ఈ పాప పుణ్యాలు రెండింటి నుంచి బయటపడతారు. ఇంకా వాళ్ళు చేసే పనులు, ఎప్పుడైతే కృష్ణ భక్తిలో చేసే కార్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కృష్ణుడు చేయమంటున్నాడు కనుక అవన్నీ కూడా వాళ్ళకి పాపం పుణ్యం రాదు. పాపం ఉండదు, పుణ్యం ఉండదు. ఓ ఇలా అయితే కష్టం కదండి, మనకి పుణ్యం లేకపోతే ఎలాగా సుఖం ఎలా అనుభవిస్తాం అనిపించవచ్చు. కానీ ఆ సుఖం కూడా బంధిస్తుంది కదా, అది ఇంద్రియ భోగమే. పుణ్యం చేయడం వల్ల వచ్చేది ఇంద్రియ సుఖం, అది కూడా బంధనానికి కారణం. ఇది నా సంపద, నా సంపద, నా సంపద. నిజానికి ఎవరి సంపద ఇదంతా? కృష్ణుడిది. అది అర్థం చేసుకొని ఎప్పుడైతే కృష్ణుడి సేవలోకి పెట్టడం మొదలు పెడతామో అప్పుడు నిజంగా మనం ఆనందంగా ఉండగలం. లేదంటే ఆ సంపదతో ఆసక్తి కలిగి అక్కడే ఏదో పిల్లిలాగో ఎలకలాగో ఏదో జంతువులాగో మళ్ళీ అదే ప్రదేశంలో జన్మించాలి. ఎందువల్ల ఆ సంపద లేదా పేరు ప్రఖ్యాతులు వీటిలో పడి అనేకమైన పాపకృత్యాలు చేస్తూ ఉంటాం మనం వాటి కోసం కదా. ఈరోజు ఎంతమంది నాయకులు కానీ అనేక మంది ఏం చేస్తున్నారు, వాళ్ళు అనేకమైన పాపాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు వెనకాడరు ధనం కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం, ఇంద్రియ భోగం కోసం అదే లక్ష్యంగా పెట్టుకుంటారు అన్నమాట. దానివల్ల ఎప్పుడు కూడా బంధించబడతాం. వాళ్ళు ఈ జన్మలోనే అనేక దుఃఖాలు అనుభవిస్తారు. అది మనకి ఇప్పుడు తెలియకపోవచ్చు. ఎవరైతే మరణించే సమయంలో అవన్నీ కూడా ఒక్కసారిగా గుర్తొస్తాయి అనమాట మనం చేసే పనులన్నీ. అప్పుడు తీవ్రమైన దుఃఖం. మరణం ఎలా ఉంటుందో తెలుసా మీకు? ఎప్పుడైనా తేలు గుట్టిందా? తేలు అందరికి, తేలు ఎవరికైనా గుట్టిందా? కుట్ల తేలు, ఒక తేలు గుడితేనే విపరీతమైన నొప్పి మామూలుగా. కానీ మరణం ఎలా ఉంటుందంటే గరుడ పురాణం చెప్పబడింది 40,000 తేళ్లు ఒకసారి గుడితే ఎలా ఉంటుందో అంత విపరీతమైన నొప్పి. ఇది మనం ఎవరో ఇప్పుడు అనుభవించట్లేదు కాబట్టి అందరికీ కూడా నవ్వుతాం మనం ఇప్పుడు, ఓహో అలా ఉంటుందో ఇలా ఉంటుందో. కానీ ఇది నిజం. ఎందుకు? శాస్త్రం చెప్తుంది. కృష్ణుడే ఉన్నాడు, తస్మాత్ శాస్త్రం ప్రమాణం. శాస్త్రం ప్రమాణం. మీరు ఎన్నైనా అనుకోవచ్చు, కానీ శాస్త్రంలో ఉన్నది ఉన్నట్టుగా జరుగుతుంది అని చెప్పబడింది. కాబట్టి మనం అటువంటి దుఃఖాన్ని అనుభవించబోతున్నాం. అంతవరకు ఎందుకు ఉండడం? ఇప్పుడే మనం విన్నాం, దీన్ని ఆచరించవచ్చు. కొంచెమైనా స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. కొద్దిపాటి ధర్మం ఈ ప్రయత్నం. ఏం ప్రయత్నం? కృష్ణ భక్తి చేయడానికి కొంచెం ప్రయత్నం. రోజు ఒక మాల జపం చేయడం, కనీసం ఒక శ్లోకం భగవద్గీత చదివి దాన్ని అర్థం చేసుకొని కృష్ణుడు చెప్పిన 10 వాక్యాల్లో ఒకటి చేయొచ్చు మనం. లేదా కృష్ణుడికి నైవేద్యం పెట్టి దాన్ని ప్రతిరోజు ప్రసాదంగా స్వీకరించడం, జపం చేయడం, భక్తులకు సేవ చేయడం, కొంచెమైనా ఏదో ఏ కొంచెం చేసినా ఈ జన్మ మృత్యు జరా వ్యాధి అనే ఈ దుఃఖాల నుండి బయటపడగలం. ఇంకా ఇక్కడ ఏమని చెప్తున్నాడు, భక్తుడు అందరికీ కూడా ప్రియమైన వాడు అని చెప్తున్నాడు. ఎందుకని? అతనికి ఎటువంటి స్వార్థం ఉండదు. ఇంకా ఏం చేస్తాడు ప్రియమైన వాడని? ఎందుకు వాళ్ళంటే ఆనందం, భక్తులంటే ఇతరులకి? అందరూ కూడా కృష్ణుడి దగ్గరికి చేర్చడానికి ప్రయత్నం చేస్తారు అందరినీ. అంతేగాని ఏదో శరీరానికి తాత్కాలికమైన సుఖాన్ని ఇచ్చే ఏర్పాటు చేయడు. ఈ జీవుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళే ఏర్పాటు చేస్తాడు భక్తుడు. ఏమిటి ఏర్పాటు చేయడం? అందరూ చేయొచ్చు. అది కూడా ఉన్నతమైన సేవ కృష్ణుడికి. ఏమిటది? అందరికీ కూడా కృష్ణ చైతన్యంలో వచ్చే విధంగా వాళ్ళకి ప్రచారం చేయడం. వాళ్ళు కృష్ణుని యొక్క భక్తులుగా చేయడం, వాళ్ళని కృష్ణుడి సేవలో ఉండేటట్లుగా వాళ్ళని ఏదో ఒక విధంగా నిమగ్నం చేయడం. అందుకనే ఇక్కడ భక్తులు ఏం చేస్తుంటారు, ఏదో ఒక సేవ ఇస్తుంటారు వాళ్ళకి. ఇది చదవండనో, లేదా జపం చేయండినో, పుస్తకం చదవండినో, ఇవేమి చేయలేకపోతే కనీసం మందిరానికి వచ్చి మందిరంలో శుభ్రం చేయండినో, మందిరానికి కావాల్సిన వస్తువు తీసుకురండి, ఏదో ఒక సేవలో వాళ్ళని వినియోగిస్తారు. ఏదైతే ఈ కొద్దిపాటి సేవ ఉందో అది కృష్ణుడు గుర్తుంచుకుంటాడు. వాళ్ళు తెలిసి చేసినా తెలివి చేసిన దానివల్ల వాళ్ళు ఈ భౌతిక సంసారం నుండి బయటపడగలరు, కృష్ణుని చేరుకోగలరు అంతిమంగా. అందువలన వీళ్ళంటే అందరికి కూడా ప్రియులు. వీళ్ళు ఎటువంటి స్వార్థం లేదు. వీళ్ళ ఇంద్రియ భోగం కోసం, వీళ్ళ ఆనందం కోసం ఏది కూడా మనం చెప్పరన్నమాట. ఎవరు శుద్ధ భక్తులు. ఇంకా అటువంటి భక్తులు ఏం చేస్తారు ఇక్కడ చెప్తున్నారు, వాళ్ళకి వాళ్ళు కృష్ణ పరమభు విషయాలను మాత్రమే శ్రవణం చేస్తారు. కృష్ణుడికి సంబంధించిన లేని విషయాలను వాళ్ళు పాల్గొరు. కృష్ణుడికి నైవేద్యంగా పెట్టని ఆహారాన్ని తీసుకోరు వాళ్ళు. ఇవన్నీ ఎవరు చేస్తారో వాళ్ళు శుద్ధ భక్తులు. వాళ్ళు శుద్ధ భక్తులు. అదేవిధంగా శుద్ధ భక్తులు ఈ లక్షణాలన్నీ కూడా ఉంటాయి. అలాగనే కృష్ణుడికి సంబంధం లేని ప్రదేశాలకు కూడా వెళ్ళరు. బార్లు, డిస్కోతెక్లు, పబ్లు ఏమాత్రం కృష్ణుడికి పూర్తిగా వ్యతిరేకమైనవి అనమాట. ఇవన్నీ అక్కడికి ఎవరు వెళ్ళరు. సినిమా హాళ్ళు, సినిమా చూడడం అంటే కృష్ణుడి నుంచి దూరం అవ్వడం అని అర్థం. ఎందుకు? ఇంద్రియ భోగం గురించే చూపిస్తారు సినిమాలో. ఇంకేం చూపిస్తారు? ఆహారం, నిద్ర, భయం, మైథునం. ఈ రోజుల్లో అయితే ఎక్కువగా మైథునం గురించే సినిమాలన్నీ కూడా ప్రతిది అర్ధనగ్నంగా ఉండే పోస్టర్లు ఎక్కడ చూసినా. పూర్వకాలంలో ఎప్పుడో సినిమా మొదలైనప్పుడు కొన్ని నీతి వాక్యాలు భగవంతుడికి సంబంధించినవి తీసేవాళ్ళు, ఇప్పుడు పూర్తిగా మైథునం గురించే. అది అందరికీ తెలిసింది, దాని గురించి సినిమా చూపించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా మనల్ని ఈ ఏంటి కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాల్లో పడేస్తాయి. ఈ సినిమా టీవీలు ఇవన్నీ చేసే పనిదే. అందులో ఇప్పుడు సినిమా కానీ టీవీ కానీ వీటిలో ఏదో 1% 2% పనిచేస్తాయి అందులో వచ్చే వాక్యాలు, అంతేగాని మిగతా అంతా కూడా పనికిరానివి. మంచి వాక్యాలు ఏం లేవు, మనకి పనికొచ్చేది ఏం లేదు జ్ఞానం. అందులో కేవలం మనల్ని పాడు చేసేయి, మనలో కోరికలు పెంచేయి. అందులో రకరకాల ప్రొడక్ట్స్ చూపిస్తుంటారు, ఇది కొనండి అది కొనండి అని. వాటి కోసం వీడు గాడిదలాగా పనిచేయడం మొదలు పెడతాడు. నిజానికి వీడికి అవసరమైంది ఒకటే, అందులో 10 వస్తువులు చూపిస్తారు. మనం వెళ్ళి చూసి ఆహా ఇది బాగుంటుంది అది బాగుంటుంది. ఈ రోజుల్లో ఉదాహరణకి సెల్ ఫోన్లు, వాడి దగ్గర ఒక సెల్ ఫోన్ ఉంది, వాడు మాట్లాడచ్చు, కానీ దీనికి కెమెరా, దానికి చిప్, ఏంటిది 1 GB ర్యామ్, మెమరీ కార్డు, ఇవన్నీ అవసరం లేదు. ఫోన్ ఉంది, మాట్లాడుకొని పెట్టేస్తాం, అయిపోయింది. దానికి కెమెరా, మళ్ళీ ఇది వచ్చింది అది వచ్చింది, రకరకాలుగా వాళ్ళని అంటే ఏంటి ఎల్యూర్ చేయడం అంటే ఏమంటారు తెలుగులో, ప్రేరేపించడం అన్నమాట. ప్రేరేపిస్తూ ఉంటారు వాళ్ళు కొనే విధంగా. వాడు కొనడానికి డబ్బు కావడానికి మళ్ళీ పనిచేయాలి గాడిదలాగా. ఈ విధంగా అనేక విధాలుగా ఈ సంఘం అనేది ప్రేరేపిస్తూ ఉంది. కానీ కృష్ణ భక్తుడు ఎవరైతే ప్రశాంతంగా ఉండాలని అనుకుంటాడో, నిజమైన జ్ఞానం కలిగిన వాడు ఉంటాడో, వాడేం చేస్తాడు, కృష్ణుడు ఏదైతే చెప్పాడో ఆ ఉపదేశాలను మాత్రమే ఆచరిస్తాడు, కృష్ణుడికి సంబంధించిన కార్యాల్లో నిమగ్నం అవుతాడు, మరి ఏ ఇతర కార్యాల్లో కూడా నిమగ్నం అవ్వడు. అదే నిజంగా ఆత్మకి ఆనందాన్ని ఇస్తుంది. మరి ఏ ఇతర కార్యమైనా కానీ మనకి దుఃఖాన్నే ఇస్తుంది, అందులో సందేహం లేదు. మరి ఇతర కార్యాల్లో మనం పూర్తిగా నిమగ్నం అవ్వకుండా ఉండాలంటే ఏవైతే మనం అంటే జీవనానికి అంటే ఆహారం మన ఉదర పోషణకి అవసరమైన పనులు ఉన్నాయో అవి మాత్రమే చేయాలి కనీసం. అంతేగాని అందులో పూర్తిగా నిమగ్నం అయిపోయి మనం గొప్పవాళ్ళం అయిపోవాలి, ఎక్కువ కోట్లు గడించాలని చేస్తే మళ్ళీ అది బంధించేస్తుంది. కాబట్టి ఈ విధంగా మనం బద్దులు కాకుండా ఉండగలం. ఎప్పుడు కృష్ణుడికి సంబంధించిన కార్యాల్లోనే మనం నిమగ్నం అయితే అప్పుడు మనం బద్దులం కావు. ఇది అంతా కూడా ఎలా చేయగలం, మనం భక్తుల యొక్క ఆధ్వర్యంలో మన పరిస్థితిని వాళ్ళకి వివరించి నేను ఇప్పుడు ఏ విధంగా భక్తి చేయగలను, నా పరిస్థితి నేను ఎలాగా కృష్ణ భక్తిలో ఉండగలను అని మనం తెలుసుకుంటే ఆ విధంగా మనం కృష్ణుడి యొక్క భక్తి సేవలో నిమగ్నం అవ్వచ్చు. అప్పుడు అంతిమంగా కృష్ణుడి యొక్క ప్రేమని దానికి కనీసం అందరూ చేయగలిగింది ఏమిటి, హరినామం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మహామంత్రాన్ని ప్రతిరోజు కనీసం 108 సార్లు జపించడంతో మొదలు పెట్టచ్చు. ఇది ఎవరిని అడగవలసిన పని లేదు, ఎవరైనా చేయొచ్చు. ఇది భగవంతుడికి చేసే అత్యుత్తమైన సేవ అన్నమాట. హరే కృష్ణ. ఏమైనా సందేహాలు సూచనలు ఉంటే అడగండి.
అన్ని ప్రదేశాల్లో మనం అలా చేయలేం కదండి, అలాంటప్పుడు మనసులో మనం అదే మంత్రాన్ని జపించొచ్చు జపించకూడదు.
మనసులో ఎప్పుడు జపించవచ్చు,
జపించుతూ ఉండొచ్చు,
మనసులో ఎప్పుడు జపించవచ్చు. కానీ మనం జపం ఏదైతే ఉందో కనీసం 16 మాలలో కనీసం మనం వినగలిగేంత స్థాయిలో చేయమని చెప్తున్నారు ఆచార్యులు.
మిగతా సమయంలో మనం పనిచేసుకునేటప్పుడు కూడా అంటే కొన్ని ప్రభువాల గారి కొన్ని పుస్తకాలు ప్రహ్లాద్కి ఉపదేశం దాంట్లో ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా కృష్ణుడి భక్తిలో మనం మామూలు టైంలో కూడా స్పెండ్ చేయడం కరెక్ట్ కదా అని చెప్పి చెప్తారు. టైంలో మామూలు పనిచేసేటప్పుడు మనం
మనసులో చెప్పిస్తూ చేయొచ్చు, తప్పేం లేదు. కానీ కనీసం జపం చేసే 16 మాలలు మాత్రం కనీసం మీరు వినాలి, శ్రవణం చేయాలి. అది
చెప్తున్నాను,
16 మాలల వరకు మీరు వినాలి. తర్వాత మీరు మనసులో చేయండి, బయటికి చేయండి, ఎలా అయినా చేయొచ్చు అనాలి. అని వినాలి. ఎందుకు అనాలి, మనం వినడం కోసం అది. అంతేకాని అందులో ఉద్దేశం ఇంకేం కాదు, శ్రవణం చేయాలి. నామం కీర్తనం చేస్తున్నాం మన నోటితోటి, దాన్ని శ్రవణం చేయాలి. అవసరం లేదు, వేరే చేయకూడదు. అప్పుడు వేరే పరంపరలోకి వెళ్ళిపోయినాం, అది వేరే పరంపర అవుతుంది. ఈ పరంపరలో ఈ మంత్రం జపించాలి కాబట్టి ఇదే జపించాలి. మీరు మనసులో చేయండి, కీర్తన చేయండి, జపం చేయండి. అది అదే చెప్తున్నాను, అది వేరే సంప్రదాయంలో చెప్తారేమో కానీ మనం, మీరు ఈ సంప్రదాయంలో ఉండాలనుకుంటే ఇక్కడ చెప్పింది మీకు ప్రమాణం. అవును అవును, అంతే. బయట వాళ్ళు రకరకాలుగా చెప్తారు, వాళ్ళు ఏ పరంపరలో ఉండరు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్తారు. ఇది వాళ్ళు చేసుకోనివ్వండి, మనకేం సమస్య లేదు వాళ్ళతో. అంటే అంటే కృష్ణుడి యొక్క నామంలో శక్తి ఉంది, ఆ శక్తి మనం బయటకు అనడం వల్ల పోతే అది అసలు ఎలాగా కృష్ణుడితో సమానం అవుతుంది?
మనసులో మీరు మనలో చేసుకుంటే మనసులోనే ఆ శక్తి ఉంటుంది, అలాగే బయటకి చెప్పినప్పుడు ఆ శక్తి ఉంటుంది, వేరే వాళ్ళకి వస్తుంది మనకి కాదని చెప్పి.
అదంతా కూడా తప్పుడు అవగాహన.
ఏ మంత్రమైనా అంతేనండి,
మిగతా మంత్రాల సంగతి మనకి తెలియదు కానీ కృష్ణుడి యొక్క మంత్రం ఏవైతే హరినామం ఏదైనా సరే, నారాయణ, కృష్ణ, వాసుదేవ అన్ని కూడా మీరు బయటికి బిగ్గరగా అన్నా మనసులో అన్నా దాని యొక్క శక్తి ఎప్పుడు కూడా సమానం. లోనంటే ఎక్కువ, బయటికంటే తక్కువ ఏమి ఉండదు. అంటే శక్తి ఏమి పెరగదు ఇక్కడ బయటికండం వల్ల, కానీ బయటికండం వల్ల మన ఇంద్రియ నిగ్రహం అనేది సులభం అవుతుంది. అది వింటాం, మన చెవులు కూడా వింటాయి. కేవలం లోపల లోపల అనుకుంటే మనసు మళ్ళీ వేరే వెళ్ళే అవకాశం ఉంటుంది, కానీ ఎప్పుడైతే మనం బిగ్గరగా అంటామో అప్పుడు మనసు కూడా ఈ శబ్దం మీద మనం కేంద్రీకరించవచ్చు మనసు. ఇప్పుడు మనం జపం చేద్దాం. హరే కృష్ణ. గ్రంథరాజ శ్రీమద్ భగవద్గీతకి జై. శ్రీల ప్రభుపాదకి జై.